నమశివాయ. ఓం నమశివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ప్రియమైన ఆత్మబంధురాలు, ఈరోజు అరగంట లేటుగా ప్రారంభిస్తున్నాం ప్రవచనం. మీరు ఏదో ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొచ్చారు, మాకు ఇవ్వటానికి కానీ తీసుకుంటాం, కంగారు పడకన్నారు. ఈరోజు నేను భీమారాంచి రావటం వల్ల లేట్ అయింది. మీ తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుంటాం. ఈ ప్రవచనం అయిన తర్వాత మీరు అందరూ తెచ్చిన తీసుకునే వరకు కూర్చుంటాం ఇక్కడ. అంటే కంగారు పడక్కర్లేదు, అందరు స్వీట్స్ యాక్సెప్ట్ చేస్తాం, అందరు ఫ్రూట్స్ యాక్సెప్ట్ చేస్తాం. అసలు ఈ సభలు శివరాత్రి అనండి, మరొక రోజున అండి, అసలు ఈ సభలు పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏదో ఒక మతాన్ని ప్రచారం చేయడం కోసం. ఇక్కడ మత ప్రధానం ఏమి లేదు. మనిషి అయిన తర్వాత అశాంతి వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, ఆందోళన వస్తూ ఉంటుంది, భయం వస్తూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. ఈ అన్ని సమస్యల మధ్య ఓ పక్కన కెరటాలు వస్తాయంటే కెరటాల మధ్యన స్నానం చేసి బయట ఎలా పడతాము? వాతావరణాన్ని బట్టి రానివ్వండి, గాలి వనల భూకంపాల వల్ల రానివ్వండి, మీ వ్యక్తిగత సమస్యల వల్ల రానివ్వండి, మీ సమస్యల వల్ల రానివ్వండి, దేహం యొక్క ప్రారంభం తీసుకొచ్చే సమస్యలు అవనవండి, సహవాస దోషాల వల్ల వచ్చే సమస్యలు అవనవండి, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వీటికి అతీతంగా ఉండి మీరు అశాంతి లేని స్థితిలో, దుఃఖము లేని స్థితిలో, ఆందోళన లేని స్థితిలో మీరు నలుగురితో పాటు కూర్చున్నా, ఒంటరిగా ఉన్నా, మీరు ఆ పూర్ణ శాంతి, పూర్ణ సుఖము, పూర్ణ వెలితిలేనటువంటి ఆనందం మీ చేత అనుభవింపజేయటానికి ఈ సమావేశాలకి సభల యొక్క ప్రయోజనం అది. అందుకని ఎవరి గురించో ప్రచారం చేయడం కోసం కానీ, లేదా కుల మతాలతోటి కానీ ఏమీ సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ప్రవచనాలు. ఇందులో రిజర్వేషన్స్ ఏమి లేవు, సీక్రెట్ బర్డన్స్ ఏమి లేవు. అంటే మీరు ఎందరూ జీవన్ముక్తుడు ఎటువంటి సుఖాన్ని అనుభవిస్తాడో, మీ శరీరాలు ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడు అటువంటి శాంతి సుఖం అనుభవిస్తూ మీ శరీరంలోంచి జీవుడు విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు మీరు అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా, అశాంతిగా కాకుండా శాంతిగా శరీరాన్ని విడిచిపెట్టడమే ఈ సమస్య, ఈ ప్రవచనాల యొక్క ప్రయోజనం. ఈ రోజున శివరాత్రి, మనకి కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఎటువంటిదో శివరాత్రి అటువంటిది. అంటే రాముణ్ణి అవతారం అంటారు, కృష్ణుని అవతారం అంటారు, శివుడు మామూలు అవతారం కాదు, నిత్య అవతారం, నిత్యము ఉండే అవతారం. అది మామూలు అవతారమా, శివుడు నిత్య అవతారం అంటే. ఈ రోజున సాంప్రదాయం ఏంటంటే పగల ఉపవాసం ఉంటారు, ఈ రాత్రి జాగరణ చేస్తారు. ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా ఉండటమే కాదు, మనస్సులో విషయ చింతన లేకుండా ఉండటమే ఈ రోజున చేసే ఉపవాసం. జాగరణ అంటే సినిమాలకు వెళ్ళి కాలక్షేపం చేయడం కాదు, ఈరోజు ఈ రాత్రి అంతా కూడా ఈ శివుడు బ్రహ్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, శివుడంటేనే సుఖం, శివుడంటేనే శాంతి, శివుడంటే మంగళం, శివుడంటే ఆనందం. ఆడంబరం ఎలా ఉంటుందో తెలియనటువంటి నిరాడంబరుడు, పులి చర్మం ఎటువంటి బట్టలు కట్టుకుని తిరిగేవాడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు కాబట్టి ఇతరులు ఎవరైనా అడిగితే వరాలు ఇస్తాడు, అది అన్నీ తనకే కావాల్సిన వాడు ఇతరులకేం ఇస్తాడు, అన్నీ నాకే కావాలంటే ఇతరులకేం ఇస్తాడు, వాడికి ఏమీ అక్కర్లేదు కాబట్టి మీకు ఏదైనా ఇస్తాడు. వాడు శివుడు అంటే వాడు శుభాన్ని కలగజేస్తాడు. ఈ శివుడు పార్వతి అంటే శివుడి యొక్క శక్తి. కాళిదాస్ ఏమని చెప్పాడంటే నిప్పుని వేడిని విడదీయలేము, అలాగే శివుణ్ణి పార్వతిని విడదీయలేము. ఈ శివ పార్వతిని కలిపే పరబ్రహ్మం అంటారు. అంటే ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది, శక్తి లేకుండా శివుడు ఉండడు, వేడి లేకుండా అగ్ని ఉండదు. అంటే నిప్పుని వేడిని ఎలా విడదీయలేమో కాళిదాస్ చెప్పింది ఏంటంటే శివపార్వతిని విడదీయలేము అని కాళిదాస్ చెప్పాడు. అంటే కాళిదాస్ అంత పెద్దగా ఎవడో లేడని చెప్తారు. కవి, పండితుడు అన్నీ కూడా కాళిదాస్ అన్న ఎడ్యుకేటరు అండ్ ఫిలాసఫర్. ఈ కాళిదాస్ది అది అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని గ్రామం. ఆ ఉజ్జయిని భర్తృగారికి రాసినటువంటి సుభాషితారం. ఆ భర్తృగారి ఉజ్జయిని కృష్ణుడు బలరాముడు చిన్నప్పుడు చదువుకున్న ఉజ్జయిని, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న క్షేత్రం ఉజ్జయిని. నేను ప్రాక్టికల్గా చూశాను, ఆ ఉజ్జయిని చుట్టూరు 30 మైళ్ళ దూరంలో ఏది పండినా వంకాయో బీరకాయో బెండకాయో ఏది ఒకటి ఏది పండినా మీరు స్వీట్ నోట్లో పెట్టినట్టు ఉంటుంది. మీరు వంకాయ కూర తింటారండి, ఇది వంకాయ అనిపించదు, స్వీట్ ఏదో నోట్లో పెట్టుకున్నాం అనిపిస్తుంది. ఆ ఉజ్జయిని చుట్టూరు 30 మైళ్ళ దూరానికి భూమి యొక్క సారం వ్యాపించి ఉంది. అది ద్వాస జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని ఒకటి. ఇప్పుడు శివరాత్రి రోజునే ఇది అరుణాచల అనే తొలిలింగం అని కొంతమంది అంటారు. మొట్టమొదటి లింగరూపం ధరించి శివుడు అరుణాచలంలో అని కొంతమంది చెప్తారు. అంటే శివ బ్రహ్మదేవుడి యొక్క విష్ణుదేవుడి యొక్క కలహాన్ని వాళ్ళ యొక్క అహంకారాన్ని, వాళ్ళ యొక్క అవిద్యని, వాళ్ళకున్న అజ్ఞానాన్ని అణచడానికి శివుడు అరుణాచలంలో జ్యోతి రూపం ధరించాడు. ఇది మామూలుగా మీకు అందరికీ తెలుసున్న కదే. ఆది అంతము లేని వాళ్ళని ఆది అంతము ఎవరు చూడగలరు? నా ఆది అంతము చూసిరమ్మన్నాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు, నేను ఆది నాకు కనపడలేదు. ఆది ఉంటే కనిపిస్తుంది, కానీ లేకపోతే ఎక్కడ కనిపిస్తుంది? అలాగే అంతము కూడా ఉంటే కనిపిస్తుంది, కానీ లేకపోతే ఎక్కడ కనిపిస్తుంది? ఆది అంతము లేదు కాబట్టి విష్ణువుకి కనపడలేదు, బ్రహ్మదేవుడికి కనపడలేదు. ఈ అరుణాచలం మధ్యలో ఉన్న ఆ లింగాన్ని స్థాపించింది మహావిష్ణువు. ఆడి అన్నామలయిలో ఉన్నటువంటి అక్కడ శివలింగాన్ని స్థాపించింది బ్రహ్మదేవుడు. మొట్టమొదట అక్కడ వీళ్ళు జ్యోతి రూపంలో దర్శించాడు. అంటే ఈ బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మొట్టమొదట జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు అరుణాచలంలో. ఆ జ్యోతి రూపం అయిన తర్వాత ఆ గిరి రూపం అయిన తర్వాత లింగ రూపం. అక్కడ నాలుగు రూపాల్లో ఉన్నాడు శివుడు అరుణాచలంలో. ఒకటి జ్యోతి రూపం, రెండు గిరి రూపం, తర్వాత లింగ రూపం, తర్వాత శరీరధారుడై ఉన్నాడు. మన అందరికీ శరీరాలు ఎలా ఉన్నాయో అలాగే పరమేశ్వరుడు అక్కడ శరీరధారుడై ఉన్నాడని చెప్తారు. అంటే జ్యోతి రూపం అయిన తర్వాత గిరి రూపం ధరించినప్పుడు ఇంత గిరిని మేము ఎలా పూజించుకోగలం, ఎలా అర్చన చేయగలం, మా యొక్క భక్తిని, మా యొక్క ప్రేమను, ఎంత మా ఆప్యాయతని ఎలా చెల్లించుకోగలం అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ప్రార్థించగా ఈ రోజున రాత్రి అర్చన కోసం లింగరూపంగా దర్శనమిచ్చాడని చెప్తారు. అంటే శివుణ్ణి లింగరూపంలో అర్చన చేస్తారు. ఆయన శివుడు మహాదేవుడు, విష్ణువు వాసుదేవుడు. కాశీలో ఉన్నవాడు విశ్వనాథుడు, పూరిలో ఉన్నవాడు జగన్నాథుడు. తిరుచినాపల్లిలో ఉన్నవాడు రంగరాజు, చిదంబరంలో ఉన్నవాడు నటరాజు. ఈ హిందువులందరూ కూడా పరబ్రహ్మంలో ప్రవేశించడం కోసం మనం అన్నం తినేటప్పుడు నోటి ద్వారా తింటాం, అలాగే పరబ్రహ్మంలో మనం ప్రవేశించేటప్పుడు విష్ణువుని కానీ శివుణ్ణి కానీ ఉపాసన చేసి నీకు నాకు జీవకోటికి ఆధారంగా ఉన్నటువంటి పరబ్రహ్మమును పొందటానికి వీళ్ళని ఆధారంగా చేసుకుని హిందువులు ఎవరు విష్ణువుని శివుణ్ణి పరబ్రహ్మను పొందుతారు. అంటే పరబ్రహ్మకు రెండు ముఖాలు ఉన్నాయి, ఒకడు విష్ణువు, రెండు శివుడు. ఏ ముఖం ద్వారా వెళ్ళినా మనం లోపలికి వెళ్తాం. అంచేది ఉపాసనకి కొంతమంది విష్ణువుని ఆరాధిస్తా అంటే కొంతమంది శివుని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఒకటే, రెండు పరబ్రహ్మ యొక్క రెండు ముఖాలు. కానీ ఈ రాత్రి సర్వసాధారణంగా పురుళ్ళన్నీ కూడా రాత్రుల్లో వస్తాయి. డెలివరీస్ ఎక్కువ రాత్రుల్లో వస్తాయి. ఒక అమ్మాయి ఆవిడ అమ్మడి ఏదో చదివినప్పుడు నాకు ఫోన్ చేసింది. నేను నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు ఎంట్రన్స్లో. నన్ను ఎండీలో ఏ బ్రాంచ్ తీసుకోమంటారు హైదరాబాద్ నుంచి. నీకు డబ్బులు బాగా వస్తాయి, పైసలు బాగా వస్తాయి అని చెప్పి పురుళ్ళు పోసి ఉద్యోగం ఏంటండి దాన్ని అంటారు. గైనకాలజీ ఈ గైనకాలజీ పుచ్చుకో, నీకు పైసలు బాగా వస్తాయని చెప్పాను. పైసల కోసం నేను రాత్రులు నిద్ర చెడగొట్టుకోలేనని చెప్పింది. నేను పైసల కోసం రాత్రులు నిద్ర చెడగొట్టుకుని అంత పైసలు సంపాదించలేను అని చేసి ఇంక అన్నింటికంటే తేలిగ్గా ఉంది. పిల్లలు డాక్టర్ బాగా తేలిగ్గా ఉంటున్నారు. ఈ పిల్లలకు వైద్యం చేయడం తేలిగ్గా ఉంటుంది, ఇంకా చదువుకో తేలిగ్గా ఉంటుంది. పిల్లల్ని ఎవరు రాత్రులు తీసుకురారు కదా, తీసుకురారు. అసలు ఈ పురుళ్ళే, ఈ భారతదేశం పాకిస్తాన్ రెండు దేశాలు ఉన్నాయి మనకి. ఈ రెండు దేశాలకి ఒకేసారి పురుడు వచ్చింది. భారతదేశానికి పాకిస్తాన్కి ఒకేసారి పురుడు వచ్చింది. ఈ గైనకాలజీ డాక్టర్లు లేకపోతే మంత్రసానంలో పురుడు ఎలా పోస్తారో, ఈ రెండు దేశాలకి పురుడు పోసిన వాడు లార్డ్ మౌంట్ బాటన్. ఆడ మనకి చివరి గవర్నర్ జనరల్. ఈ రెండు దేశాలకి పురుడు పోసాడు, ఇంగ్లాండ్ పోయాడు. రెండు దేశాలు ఎందుకు చెబుతున్నాయంటే, ఈ రెండు దేశాలు రాత్రి పుట్టినాయి. 1947 ఆగస్టు 15 రాత్రి కడే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. ఈ రెండు దేశాలు కూడా పగల పుట్టలేదు, రాత్రిలే పుట్టినాయి. ఏ ఇండియా, పాకిస్తాను. ఇక్కడ పురుడు పోసింది మౌంట్ బాటన్. ఇక్కడ పురుడు పోసింది మౌంట్ బాటన్. ఇప్పుడు ఇక్కడ శివుడి విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, మీరు శివలింగాన్ని ధ్యానం చేయండి, ఆరాధన చేయండి, శివ సహస్రనామాలు చదవండి. మీకు ఏదో నాకు అలవాటులోంచి బయటికి రావాలంటే, అలవాటు మిమ్మల్ని పీడించేటప్పుడు అనేక శివలింగాలు ఉన్నాయి ఇండియాలోని. ఏదో శివలింగాన్ని తీసుకుని దాని మీద మీ మనస్సు నిలబెడితే అలవాటులోంచి విడుదల పొందుతారు. వాడి లైకారకుడు శివుడు. లైకారకుడు అంటే నీ మనస్సుని అంతర్ముఖం చేయగల శక్తి ఉన్నవాడు. అంతర్ముఖం మీ మనస్సుని అంతర్ముఖం అయితే ఇంకా బాహ్య గొడవల్లోంచి, అన్ని గొడవల్లోంచి మీరు విడుదల పొందుతారు. ఇష్టాలు, అయిష్టాలు, రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు, మీకున్నటువంటి మానసిక సమస్యలు, దేహ సమస్యలు, ఏ సమస్యలు అయితే పీడిస్తున్నాయో, మనస్సు బాహ్యముఖమైనప్పుడు పీడిస్తాయి. కానీ శివుడు లైకారకుడు కాబట్టి, మీ మనస్సును అంతర్ముఖం చేసే శక్తి ఉన్నవాడు కాబట్టి, ఆ శివలింగాన్ని మీరు ధ్యానం చేస్తే, ఈ స్మరిస్తే మీరు మీ మనస్సు అంతర్ముఖమయ్యి ఆత్మానుభవం పొందటానికి మీరు సమర్థులవుతారు, యోగ్యులవుతారు. శివలింగానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ముఖం లేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు. శివలింగానికి ఆకారం లేదంటే ఆకారం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయంటే కాళ్ళు చేతులు లేవు. అంటే లింగం అనే శబ్దానికి అర్థం ఏంటంటే గుర్తు అని అర్థం. అంటే భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడనే గుర్తు. దేర్ ఈజ్ ఈశ్వర. అయితే ఈశ్వర శబ్దం శివుడికి వర్తిస్తుంది, రాముడికి వర్తిస్తుంది, కృష్ణుడు వర్తిస్తుంది. ఈశ్వర శబ్దం ఒక శివుడికే కాదు, విష్ణువుకి కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడు. అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉండే దేహముల యొక్క ప్రారంభమును అనుసరించి ఆ దేహాన్ని ఆడించేవాడు అంతర్యామి, వాడినే ఈశ్వరుడు అని పిలుస్తారు. ఆ ఈశ్వర శబ్దం శివుడికి ఎంత వర్తిస్తుందో విష్ణువు కూడా అంతే వర్తిస్తుంది. సర్వసాధారణంగా అద్వైతులు విష్ణువుని ఆరాధిస్తారు, శివుణ్ణి ఆరాధిస్తారు, కానీ కంపారిటివ్గా చూస్తే శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు. అద్వైతులకి శివ విష్ణువు కేశవుడు, కేశవుడు శివుడు, శివకేశవుల మధ్యన భేదం లేదు. అలా భేదం ఉంటే అది ద్వైతం అవుతుంది, కానీ అద్వైతం అవ్వదు, భేదం ఏమీ లేదు. అయినప్పటికీ సన్యాసులందరూ కూడా శివుణ్ణి ఎక్కువ మంది ఆరాధిస్తారు. అంటే సత్యానికి ఫైనల్ ట్రూత్కి అల్టిమేట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అల్టిమేట్, ఇట్ ఇస్ ఫైనల్. ఇంకా అంతకంటే చివరి మాట అంటే ఏం లేదు. వాడు శివలంగా అంటే సత్యం అనేది అది ఫార్మ్లెస్ నేమ్లెస్, అక్కడ గుణాలు ఏమి లేవు. సత్యములో రూపం లేదు, నామం లేదు, గుణము లేదు, అది నిరాకారం. సాకారం అంటే మనం అందరం ఏదో రూపంతో తాదాత్యం పొందుతాం, గుణాలతో తాదాత్యం పొందుతాం, ఏదో బుద్ధిమంతులమునో బుద్ధిమంతులు కాదని అనుకుంటూ ఉంటాం. మనం సాకారంలో ఉన్నాం, సగుణం సాకారం సగుణం. కానీ సత్యము నిరాకారము నిర్గుణము. ఈ సాకారములోంచి, ఈ గుణములోంచి నిర్గుణములోంచి నిర్గుణములోకి నిరాకారంలోకి ఆ శివలింగం, ఆ శివలింగం అంటే దానికి ఏమి లేదు, ఇక్కడ గుర్తుంది. సాకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళటానికి మనకి నూటికి నూరు పళ్ళు సహకరించేవాడు శివుడు. అంటే అది ట్రూ సత్యం. అది సత్యాన్ని మీరు అంగీకరించకపోయినా, మీరు అంగీకరించకపోయినా మీ అహంకారాలు, లిటిల్ మైండ్స్, స్మాల్ మైండ్స్, ఈ చిన్న చిన్న మనసులు, కిరసనాలు లాంటి దీపాలు, మీరు సత్యాన్ని అంగీకరించకపోయినా ఈశ్వరుడు అన్నవాడు అక్కడ ఉన్నాడు. సత్యం అనేది ఒకటి ఉంది, మరణానంతర జీవితంలో లోకం ఉంది. ఇవన్నీ ఎవడైతే విశ్వసించడో వాళ్ళనే మూర్ఖుడు అని అంటారు. అయితే ఈరోజున ఒకరి ఇంటికాడ భీమారాను ప్రశ్న అడిగారు, ఏమండి ఈ పరమేశ్వరుడు చెప్పిన మాటల మీద మాకు నమ్మకం ఎన్నాళ్ళు కుదురుతుంది? ఏదో చదువుతున్నా అసలు విశ్వాసం కుదరాలి కదా. మీకు మా మీద విశ్వాసం ఉన్నా, మీరు మాకు మిత్రుడే. మీకు మా మీద విశ్వాసం లేకపోయినా మిత్రుడే. మీరు అటు ఇటు కాకుండా ఉదాసీనంగా ఉన్నా మాకు మిత్రుడే. மா கோணெல்லாம் நிரூபித்தல்ல. அயிச்சே అక్కడ భగవాన్ చెప్పిన మాట చూసి చెప్పారు ఆయన. ఒక రహస్యం గుర్తు పెట్టుకోండి, ఆచార్యులు మహాత్ములు యోగులు వాళ్ళ శరీరాన్ని ధరించి పరమేశ్వరుడు ఉన్నాడు. అక్కడ రామకృష్ణ పరమహంస ఎవడు చెప్పడానికి, పరమేశ్వరుడు ఆడ రూపాన్ని ధరించి ఉన్నాడు. అంచేది వాళ్ళ పట్ల గౌరవం లేకుండా, వాళ్ళ పట్ల ప్రేమ లేకుండా, వాళ్ళ పట్ల ప్రీతి లేకుండా, వాళ్ళ పట్ల లవ్ లేకుండా, వాళ్ళ పట్ల అంకితభావం లేకుండా, వాళ్ళ పట్ల ఎంతో కొంత డివోషన్ లేకుండా, వాళ్ళు చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం కలగదు. యేసు అంటాడు, మీరు విశ్వాస పాత్రలు కాదు, విశ్వాసహీనులు. భగవంతుడు ఉన్నాడని మీరు నోటితోడు చెప్పినా హృదయంలో మీకు నమ్మకం లేదు, విశ్వాసహీనుడు. విశ్వాసహీనులారా అంటాడు. అలాగే రామకృష్ణుడు చెప్పిన ఒక వాక్యం చెప్తాను. ఈ వాక్యం నన్ను బంధించింది, నా కళ్ళ ఎదురుగుండా వెలిచిని చిమ్మింది, నా మనసును తేలికపరిచింది. ఈశ్వరుడే కర్త మాత్రం, కర్త ఈశ్వరుడు. ఇద్దరు కర్తలు ఉండరు ఒకడే, ఇద్దరు జ్ఞానులు ఉండరు ఒకడే, ఈశ్వరుడు మాత్రమే కర్త. ఈశ్వరుడు మాత్రమే కర్త, కానీ మానవుడు కర్త నేననుకుంటున్నాడు. కర్తని వాడు కాకపోయినా కర్తను వాడు అనుకుంటున్నాడు కాబట్టి వాడికి దుఃఖం వస్తుంది. కర్త ఈశ్వరుడు మాత్రమే, నేను మాత్రమే అంత మాత్రం కర్తన కాదు అని నువ్వు నోటితోడు చెప్పడం కాదు, మనస్సుతోడు స్మరించడం కాదు. నేను చెప్పినటువంటి ఈ వాక్యం, నేను కర్తన కాదు ఈశ్వరుడు మాత్రమే కర్త అని నీకు దృఢమైన నీ హృదయంలో అనుభవం పొందినప్పుడు, నోటితోడు చెప్పడం కాదు, నీ హృదయంలో నేను కర్తన కాదు ఈశ్వరుడే కర్తన అనుభవం ఎక్స్పీరియన్స్, ఆ వాక్యము ఒకటే వాక్యం, ఆ వాక్యం నీకు అనుభవేక వేయమైనప్పుడు నీకు నీ హృదయం దానికి ఆ వాక్యాన్ని అనుభవించినప్పుడు, ఆ వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఈ క్షణంలో మీరు కూర్చున్న వాళ్ళు నిలబడకుండా మీకు ముక్తి వస్తుందని చెప్పడం జీవన్ముక్తులు అవుతారని చెప్పాడు. దుఃఖానికి కారణం కర్తృత్వం. ఈ కర్తృత్వాన్ని డోయర్షిప్ అంటారు. కర్తృత్వం లేని వాడికి దుఃఖం, ఒక మనిషికి దుఃఖం వస్తుందని అక్కడ కర్తృత్వం ఉండి తీరాలి. కర్తృత్వం లేని వాడికి దుఃఖం లేదు. అర్జున, నువ్వు కర్తృత్వం లేకుండా మూడు లోకాలు భస్మం చేసిన నీకు దోషం లేదు. అంటే నా చేతిలో ఒక కత్తి ఉంది, నా చేతిలో కత్తి ఉన్నప్పుడు మీ తలకాయని ఎవరు నాకు తలకాయని అడిగితే నేను ఆ కత్తి పుచ్చుకున్నాను. పాపం ఆ కత్తికి వస్తుందా నాకు వస్తుందా? పాపం ఆ కత్తికి వస్తుందా నాకు? మిమ్మల్ని నేను నడకలేదు, కత్తి నడకను. కానీ నీకు పాపం ఎవరికి వస్తుందా? కత్తికి వస్తుందా? అంటే నాకు వస్తుందా? కత్తికి రాదు పాపం, నాకే వస్తుంది. ఎందుచేత? ఆ కత్తి నా చేతిలో పనిమిట్టి కింద ఉపయోగపడింది, కానీ ఆ కత్తి చంపలేదు. కత్తి చంపినట్టుగా అనిపిస్తుంది మీకు. ఆ కత్తితో చంపిన వాడు నేను. ఏంటంటే అంటే దోషం వస్తే నాకు వస్తుంది కానీ కత్తికి రాదు. ఏంటంటే అలాగే కత్తిని ఏ విధంగా అయితే నేను ఉపయోగించుకుంటున్నాను, ఈ సృష్టిలో ఉన్న జీవకోటి అంతా పరమేశ్వరుడు అలా ఉపయోగిస్తున్నాడు. లక్ష్మణుడు కైకేయిని తిడుతున్నాడు. లక్ష్మణ, మనము ఎంతో తల్లి కంటే ఎక్కువ ప్రేమించినటువంటి కైక ఇంత అకస్మాత్తుగా ఎందుకు మార్పు వచ్చింది? ఇక్కడ కైకెవరు? కైక ఉందా అసలు? కైకెవరు? అంటే నా శరీరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, నా రకంగా నా శరీరాన్ని నడిపించడం కోసం కైకిని ఈశ్వరుడు ఉపయోగించుకుంటున్నాడు. నా శరీర ప్రారంభంలో నేను అడవికి వెళ్ళవలసి ఉంటుంది, దానికి నన్ను అడవికి పంపడానికి ఈశ్వరుడు కైకి నోరును ఉపయోగించుకుంటున్నాడు. ఏంటి కైకి నోరును ఉపయోగించుకుంటున్నాడు? కానీ కైకెవరు మనల్ని పంపడానికి? అంటే ఈ దేహ ప్రారంభంలో నా దేహాన్ని నా ప్రారంభం ప్రకారం నడవటానికి, అంటే నన్ను ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని చేయించడానికి కైకని పరమేశ్వరుడు పనిముట్టి కింద ఉపయోగించుకుంటున్నాడు. అంతే, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మూటికి నోటిపాడు సత్యం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అది నాకు మరింతగా ప్రియం. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. అర్జున, నువ్వు విశ్వసించినా నమ్మిన నమ్మకపోయినా ఇది వాస్తవం, ఇది నిశ్చయం. దిస్ ఈజ్ సర్టైన్, దిస్ ఇస్ అల్టిమేట్ ట్రూత్, దిస్ ఈజ్ సర్టైన్. అంచేది మనం తోలి బొమ్మలం. ఈశ్వరుడు మన కళ్ళకు కనబడటలేదు, చెవులకి వినపడటం లేదు, అంతర్యామగా ఉన్నాడు. అంటే మన శరీరాలన్నీ బొమ్మల కింద ఆడిస్తున్నాడు. అంటే మనకు వైరాగ్యం లేదు, వివేకము లేదు. వైరాగ్యము లేని వలన, వివేకము లేని వలన మనకు అంతర్యాముగా ఉన్నవాడు మనకు అవగాహన కావటం లేదు. 1942 ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో 42/8 రాత్రి అనుకుంటాను, లేకపోతే తర్వాత ఆ తెల్లవారుజాము 4 గంటలకే గాంధీ గారిని మహాదేవి దేశాన్ని అరెస్ట్ చేస్తున్నారు. ముహూర్తం అంటే తెల్లవారుజాము 4 అయితే గొడవ ఉండదు, కామగా అరెస్ట్ చేసి తీసిపోదాం. ఒకటి రెండు మూడు అలా గడియారం రాత్రి 12 గంటలు కొట్టను. బాపు అని లేపింది. బా అంటే కస్తూరిబా, బాపు అంటే గాంధీ. అలా నిద్రపోతున్నామేంటి, 12 గంటలకు కొట్టేసింది గడియారం. 4 గంటలకి మనకి పోలీసు వాళ్ళు దొంగల కింద వచ్చేస్తారు. మనకి చెప్పకుండా పోలీసు వాళ్ళు దొంగల కింద వచ్చి మన తీసుకుపోతారు. ఇంకా నిద్రపోతున్నామేంటి, 4 గంటలకి జైల్లో పోతున్నాం ఇంకా నిద్రపోతామేంటి నువ్వు? ఎప్పుడో 4 గంటకి కదా మనం వెళ్ళేది, ఈ లోపల నిద్ర చెడగొట్టేందుకని మళ్ళీ బాబు పడుకున్నాడు. అది వైరాగ్యం అంటే పర్ఫెక్ట్ డిస్పెషన్. మనకి నిద్ర పడుతుందా? రాత్రి తెల్లవారుజాము 4 గంటకి అరెస్ట్ అవుతా అంటే రాత్రి 12 గంటకి మనకు అసలు నిద్ర పడుతుందా? 4 గంటకు చూసుకుందాం అంటే ఆ 4 గంటకి జరగవలసింది ఏదో జరుగుతుంది. ఈ లోపల నిద్ర చెరగొట్టుకోవటందుకు మళ్ళీ నిద్రపోయాడు వాడు బాపు. అంటే అక్కడ వైరాగ్యం ఉండటం అక్కడ ఆందోళన లేదు. అంటే ఉన్న విషయం ఉన్నట్టుగా మనకు అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ రెండు వివేకం లేదు, వైరాగ్యం లేదు. ప్రపంచంలో శివుడు మహాత్యాగి, దేవతల్లో శివుడు లాంటి త్యాగ పురుషుడు లేడు. అందరి దేవతలు మంచి మంచి పుచ్చుకుంటాంటే శివుడి విషం తాగి కంఠ నీలకంఠుడు అయ్యాడు మహాత్యాగి. ఇంకో శివుడి విషయంలో ఇంకో దృష్టాంతం ఏంటంటే మనకి వాడు ఏ మతంలో ఉన్నా, వాడు ఏ కులంలో ఉన్నా, ప్రపంచంలో ఎంతవరకు ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కలగలేదు. వాడికి పాండిత్యం ఉండొచ్చు, వాడికి అధికారం ఉండొచ్చు, వాడికి ధనం ఉండొచ్చు, వాడికి గౌరవాలు ఉండొచ్చు. ప్రపంచంలో ఇంతవరకు ఏ స్వార్థపరుడికి సత్యం సాక్షాత్కారం ఇవ్వలేదు. స్వార్థము లేని స్థితికి ప్రతీక పరమేశ్వరుడు. అంటే పూర్తిగా మనం స్వార్థం విడిచిపెట్టగలమా అంటే పూర్తిగా విడిచిపెట్టలేము, విడిచిపెట్టలేకపోవచ్చు. శివుడు లేక కొంత కూడా మనం తగ్గించుకోవటం లేదు, 1% కూడా తగ్గించుకోవటం లేదు మనం. ఎవరు చెప్పిన వాళ్ళు కుటుంబ సమస్యలు చెప్తారు కానీ సమాజం గురించి ఎవడ చెప్పడం? ఈ కుర్చీ నేను కాదు నాది. అలాగే సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు. ఈ సృష్టి పరమేశ్వరుడు కాదు, ఈ సృష్టి పరమేశ్వరుడు. ఈ సృష్టి పరమేశ్వరుడు కాదు కానీ సృష్టి మట్టుకి పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుడు ఈ కుర్చీ నేను కాదు నాదని ఎలా అనుకుంటున్నాను? ఈ సృష్టికి సృష్టి భగవంతుడు కాకపోయినా ఈ సృష్టికి ఓనర్ భగవంతుడు. క్రియేషన్ ఉంది కాబట్టి ఒక క్రియేటర్ కూడా ఉంటాడు. ఎవరికి నువ్వు ఏది సహాయం చేసినా అది తిరిగి నీకే వచ్చేస్తున్నాను నీకు తెలియకపోవటం వల్ల నేను ఏదో త్యాగాలు చేశాను నువ్వు అనుకుంటావు. సొమ్ము అంతా పరమేశ్వరుడు. సొమ్ము గలవాడిని స్వామి అంటారు. ఎవరికైతే సొత్తు ఉందో ఆ సొత్తు గలవాడిని స్వామి అంటారు. ఆడే వెంకటేశ్వర స్వామి అంటారు. అందుచేత మీకు వాళ్ళు రామకృష్ణుడు అవునండి, మరొకరు అవునండి, వాళ్ళు ఏంది మనకు గౌరవం లేదు, వాళ్ళు ఏంది ఆప్యాయత లేదు, కనీసం మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఇష్టం కూడా లేదు. వాళ్ళని గౌరవించడం మనకు చేతన అవటం లేదు. అంచేత వాక్యాల మీద కూడా మనకు విశ్వాసం కలగటం లేదు. మనస్సు అణగాలి. మనస్సు అణగకుండా ఆత్మార్థం కలిగే అవకాశం లేనలేదు. వారు తిట్టారు, వీరు తిట్టారు, వారు కొట్టారు, వీరు కొట్టారు, ఇలా అనుకుంటేనే చస్తావా నువ్వు? ఇంకా జీవిత ప్రయోజనం లేదా? ఇంకా జీవితానికి ఒక డెస్టినేషన్ లేదా? జీవితానికి ఒక గమ్యం లేదా? నువ్వు పొందవలసిన స్థితి ఏదో పొందటానికి నువ్వేమో శ్రవణం చేయటం లేదా? అసలు శ్రవణం చేయకుండానే ఏం తెలుస్తుంది నాకు? శ్రవణం చెయ్యాలి కదా. ఎక్కడ ఏ దోషం నీకు కనిపిస్తున్నప్పటికీ ఆ దోషము తాలూకుని హృదయంలో కూడా ఉండాలి. నీ హృదయంలో లేనిదేది బయట కనపడదు. బాపూజీకి 78వ సంవత్సరం వచ్చింది. నా చివరి జన్మదినోత్సవం ఇదే. మళ్ళీ 79వ జన్మదినోత్సవం నాకు ఉండదు. ఈ శరీరం ప్రయోజనం ఇంకా బతికున్న శరీరం యొక్క ప్రయోజనం లేదు. నేను పాకిస్తాన్ ఇవ్వటానికి అంగీకరించలేదు. ఆగిందా? హిందూ ముస్లింల కలహాలు ఆప్ చేయడానికి పని చేశాను. ఆగిందా? ఎందుకు ఈ దేహం యొక్క ప్రయోజనం? బహుశా 79వ జన్మదినోత్సవం నా జీవితంలో చూడను. ఈ దేహం ఎవరికీ అవసరం లేనప్పుడు ఎందుకు నాకు ఈ దేహం? ఈ దేహం ఎవరికీ ప్రయోజనం లేనప్పుడు నేనేం చేసుకుంటాను ఈ శరీరాన్ని? డెబ్బై 79వ జన్మదినోత్సవం జరుపుకోకుండా బాపూజీ వెళ్ళిపోవటం జరిగింది. ఒకసారి దైవికంగా అలా జరుగుతాయి. నేను ఏ పేజీ చూద్దాం అనుకున్నాను, ఆ పేజీ వచ్చింది పుస్తకం తెరిచేటప్పటికి. వీటిని ఆటోమేటిక్ డెబ్బై యాక్షన్ అంటారు. అంటే అది ఆటోమేటిక్గా అలా జరుగుతాయి. ఒకసారి ఎవరినైనా మనం చూడాలని వెళతా అంటే వాళ్ళే మన ఇంటికాడ ఎదురొస్తారు. వారిని చూడటానికి మనం వెళతా అంటే మన ఇంటికి వాళ్ళే ఎదురొస్తారు. మనిషిలో ఉన్న కోరిక, మనిషిలో ఉన్న కోపం, మనిషిలో ఉన్న లోభిత్వం, మనిషిలో ఉన్న అసూయ, ఇయే నీకు ప్రపంచంలో పాపం కింద కనిపిస్తుంది అంటాడు. లోకంలో నీకు ఎక్కడైనా పాపం కనిపిస్తా అంటే లోకం నీలో ఉన్న కోరిక, నీలో ఉన్న లోభిత్వం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న భ్రాంతి అంతా కలిపి లోకంలో పాపం కింద కనిపిస్తుంది. నీలో లేనిది బయట అక్కడ లేదు. మనందరం బయట నుంచి లోపలికి తీసుకుని అని చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. అన్నం తినేటప్పుడు నలకలు ఏమన్నాయేమో చూసుకుంటాం. కానీ లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. బయట నుంచి లోపలికి వెళ్ళి చాలా జాగ్రత్త పడుతున్నావు, మరి లోపల నుంచి బయటకు వచ్చి దాంట్లో నువ్వు ఏమి జాగ్రత్త పడటం లేదు. మాటలో సౌమ్యం ఉండాలి. నువ్వు మాట చెప్పినప్పుడు ఇతరుల పట్ల ఆప్యాయత ఉండాలి. వాళ్ళకి అవగాహన కావాలి. ఏంటే వాళ్ళకి అవగాహన కావాలి. వాళ్ళకి సబ్జెక్ట్ అవగాహన కాకపోతే మనలోనే ఏదో లోపం ఉందనుకోవాలి, చెప్పేవాళ్ళనే ఏదో లోపం ఉందనుకోవాలి. వినేవాడి పట్ల ఎఫెక్షన్ లేకుండా, వినేవాడి పట్ల ఆప్యాయత లేకుండా నువ్వు చెప్పిన ప్రయోజనం లేదు, యాంత్రికంగా చెప్పిన ప్రయోజనం లేదు. ఈ చాలా చెడ్డ గుణాలకు కారణం అసూయ కారణం. భగవంతుడు ఏదో ఎన్నో అవతారాలు ఇచ్చాడంటారు, చెడ్డ గుణాలు ఈ అసూయ చెడ్డ గుణాల కింద మారుతానేమో అనిపిస్తుంది. మా గురించి భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, మీరు ఎన్నాళ్ళు చెప్తారు? రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెప్తారా? ఎన్నాళ్ళు చెప్తారు మీరు? మీరు జీవితం పొడిగినా ప్రవచనాలు చేసినా మీకు నిజమైన మౌనం కుదిరితే మీ ఇంద్రియాలు మీ మనస్సు హృదయంలో అణిగిపోతే అక్కడి నుంచి మౌనం వస్తే మీరు 100 సంవత్సరాలు టీచ్ చేసింది ఒక నిమిషంలో ఒక క్షణంలో ఒక గడియలో మీ సమక్షంలో ఉన్న వాళ్ళకి సత్యానాన్ని ఎప్పుడు నీ మనస్సు నీ ఇంద్రియాలు హృదయంలో అణిగిపోయినప్పుడు. మనస్సు నువ్వు ఎంత పండితుడివైనా ఎంత మహోన్నతుడివైనా మనస్సు హృదయములు మనస్సు ఇంద్రియములు హృదయములు అణక్కపోతే అది జ్ఞానమా? అది జ్ఞానమా? అది జ్ఞానమా? ఎన్ని శవాలు నన్ను మోస్తావు నువ్వు? చాలామంది అడుగుతూ ఉంటారు మాకు వచ్చే జన్మ ఎటువంటి జన్మ వస్తున్నాను. వచ్చే జన్మ వచ్చినప్పుడు ఈ శరీరం ఎలా ఉందో ఎలాగ ఉంటుంది, అది ముసరుద అయిపోతుంది, అది చచ్చిపోతుంది. ఒక అబద్ధంలోంచి ఇంకో అబద్ధం కూడా ఎంచుకోయాను. ఇప్పుడు ఒక అబద్ధంలో ఉన్నావు, ఒక అబద్ధంలో ఉంటే ఇంకో అబద్ధం గురించి తెలుసుకోవాలంటావేంటి నువ్వు? ఇంకో జన్మ వచ్చిన అది ఉంటుందా? కొన్ని విషయాలు మనం నమ్మలేము. అంటే మరణ బుద్ధికి, ఈ స్మాల్ మైండెడ్కి, ఈ పెట్టి మైండెడ్కి కొన్ని విషయాలు అందవు. మనలో దానికి కారణం ప్యూరిటీ లేకపోవటం వల్ల, కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్ల, దాన్ని గ్రహించే ఎనర్జీ లేకపోవటం వల్ల కొన్ని విషయాలు అందవు. చూసి ఆనందిస్తాం, చదివి ఆనందిస్తాం. అర్జున, నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు, ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఈ కర్ణాదులందరినీ, ఈ మహావీరుల్ని, మహాయోధుల్ని ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు, వాళ్ళందరినీ నేను చంపేసి పోగులు పెట్టించాను. నేను ఎవరినైతే చంపాను వాళ్ళ మట్టుకే నువ్వు చంపటం, చేతులు ఆడించు. నువ్వు చేతులు ఆడించు, గౌరవం పొందు పని నాది. చనిపోతే స్వర్గం, డూ ఆర్ డై. ఒక మంచి పని చేస్తూ నువ్వు చనిపోతే నీకు స్వర్గం వస్తుంది. ఒక మంచి పని చేస్తూ ఒక మంచి పని చెయ్యి, ఒకవేళ నీకు చావు రాలేదనుకో అధికారం వస్తుంది, లేకపోతే కీర్తి వస్తుంది, లేకపోతే ఆ ప్రయత్నంలో చనిపోయావనుకో, నువ్వు ఆ మంచి పని చేసే ప్రయత్నంలో చనిపోయావనుకో, నువ్వు స్వర్గాన్ని పొందుతావు. డూ ఆర్ డై. మంచి పని చెయ్యి, అందులో సక్సెస్ అయితే నీ కీర్తి కలుగుతుంది. నీ శరీరం చనిపోయినా నువ్వు సాధించింది, నువ్వు సూర్యచంద్రలో ఉన్నంతకాలం ఉంటుంది. మేము బతికున్నగా చనిపోయిన వాళ్ళతో సమానం. మీరు మంచి పనులు చేస్తే శరీరాలు చనిపోయినా ఈ లోకంలో జీవించుంటారు. డూ ఆర్ డై. కొంతమంది చనిపోయి జీవించుంటారు, కొంతమంది బతికున్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళతో సమానం. చెట్లు పుడతాయి, చెట్లు పెరుగుతాయి, చెట్లు కూడా చనిపోతాయి, అలాగే కొంతమంది మనుషులు కూడా అంతే. ఇక్కడ నువ్వు మౌనంగా చెప్పగల శక్తి లేదా? శివుడు గురువుడికి గురువు. ఈ రామకృష్ణుడు భగవాన్ మన గురువుడు అయితే ఆడకు గురువు శివుడు. ఎందుచేతంటే మొత్తం సబ్జెక్ట్ అంతా కదా, శివుడు దక్షిణామూర్తి అవతారం అయితే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఒక సైగు లేకుండా ఒక మాట లేకుండా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా వినేవాళ్ళు హృదయానికి అత్తుకునేలా చేశాడు. మాట లేదు, మంచి లేదు, అది మౌన యొక్క వైభవం. ఆ మౌనం నీకు కాస్త మౌనం కాదు, కొంతమంది కోపం వచ్చి ఒక రోజున మౌనంగా ఉంటారు అటువంటి. కొంతమంది కోపాలు వచ్చినప్పుడు మౌనంగా ఉంటారంటారు, అది కాదు. ఇంద్రియాలు అణగిపోవాలి, మనస్సు అణగిపోవాలి, వాక్ అణగిపోవాలి, అక్కడి నుంచి మౌనం రావాలి. ఎవరి పట్ల అయితే వాళ్ళు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళకి 100% కంపాషన్ ఇవ్వాలి, కంపాషన్ ఉండాలి వాళ్ళ పట్ల. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు అందులోంచి వచ్చే కంపాషన్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అవగాహన అవుతుంది. అంచె జీవితం పొడిగినా ప్రసంగాలు చేస్తావా? గంటల తరబడి సంవత్సరాల తరబడి చెప్పినా ఒక క్షణం రో తెలిసి మౌనం వల్ల, సైలెన్స్ వల్ల ఒక క్షణంలో ఇతరులకు నువ్వు తెలియపరచవచ్చు. ఆ శక్తి మౌనానికి ఉంది. అయితే ఆ మౌనం హృదయగతమైన మౌనం. జ్ఞాని యొక్క ప్రభావం ఆయన ఎలా ఉన్నా మల్లె పువ్వులు పక్కన కూర్చున్నప్పుడు మల్లె పువ్వులు వాసన వస్తూ ఉంటుంది. కానీ ఆ మల్లె పువ్వు ఎవరికి నేను వాసన ఇవ్వాలని అనుకోదు. అలాగే ఒక మహాత్ముడు, ఒక మహర్షుడు, ఒక యోగి సమక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళలోంచి జ్ఞాన తరంగాలు, భక్తి తరంగాలు నీకు రావటమే కాకుండా నేను బాగుపడాలనే తలంపులు నీకు వస్తాయి. నా స్పిరిచువల్ స్టేటస్ని పెంచుకోవాలి, పారమార్థికంగా నేను అభివృద్ధిలోకి రావాలి, నాకు ఆ స్పిరిచువల్గా మెచ్యూరిటీ రావాలి, నా బుద్ధి మొగ్గాలి, నా బుద్ధి బాగా మొగ్గాలి, దాని బాగా మెచ్యూరిటీ రావాలి, బాగా మొగ్గాలి, బాగా అయిన కాయ పండ పెడితే అది పండవుతుంది, కానీ పచ్చికాయ పండ పెడితే కుళ్ళిపోతుంది. అలాగే మీ బ్రెయిన్కి మెచ్యూరిటీ వచ్చినప్పుడే మీకు జ్ఞానోదయం అవుతుంది, కానీ అది బలవంతం చేస్తే రాదు. పచ్చికాయను మొగ్గేసినట్టు అవుతుంది, మీరు తొందరపడకూడదు. ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగుతుంది, కానీ తొందరపడటం ఏమి రాదు. బా నాలుగవ్వనాయి, నాలుగింటికి పోదాం జైలుకి. అహ్మదాబాద్లో గాంధీ గారికి సబర్మతి ఆశ్రమం ఉంది. సబర్మతి అంటే నది పేరు మన గోదావరి లాగా. నాగపూర్ దగ్గర సేవాగ్రామం ఉంది. అహ్మదాబాద్లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమం, దానికి ఒక పక్కన సెంట్రల్ జైలు ఉంది, ఒక పక్కన శ్మశానం ఉంది. బామన రెండాట్లకి సిద్ధంగా ఉన్నాం. ఓ పక్కన ఏమో శ్మశానం ఉంది, ఓ పక్కన జైలు ఉంది. చావచ్చినా సిద్ధంగా ఉందాం, ఈ జైలుకి వెళ్ళి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండు పక్కలు నాకు ఆశ్రయం మనకు. బా శ్మశానానికి సిద్ధంగానే ఉందాం, ఇంకో పక్కనే ఉంది జైలు ఉంది. జైలుకి వెళ్ళడానికి భయపడవద్దు, మనం చావుకి భయపడవద్దు. మన ఆశ్రమం పక్కన రెండు ఉన్నాయి. చావటానికి భయపడద్దు అంటే జైలుకి వెళ్ళటానికి భయపడద్దు. మన రెండు ఈ రెండు మన ఆశ్రమం పక్కన ఉన్నాయి. సబర్మతి ఆశ్రమం పక్కన రెండు పాఠాలు నేర్పడానికి చెరువు పక్కన ఉన్నాయి రెండును. అంటే వాళ్ళు మౌనంగానే పని చేస్తారు. అంటే వాళ్ళు మౌనంగా అంటే జ్ఞాని ఏం చేస్తాడంటే, నిన్ను అనుగ్రహిస్తున్నాడు అనుకో, నీ పక్కవాడు కూడా తెలియనివాడు, నిన్ను అనుగ్రహిస్తుంటే అంటే నీ పక్కవాడు కూడా తెలియనివాడు. సత్యానికి టామ్టామ్ అక్కర్లేదు, సత్యానికి పబ్లిసిటీ అక్కర్లేదు, సత్యానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. నువ్వు కూడా అలా ఉంటేనే అది నీకు ఎరుకు వస్తుంది. చాలామంది అడుగుతారు సత్యం మాకు ఎలా ఎరుకు పడుతుందని. అది ఎలా ఉందో నువ్వు అలా ఉంటేనే అది ఎరుకులోకి వస్తుంది. మనం ఎవరికైనా గడ్డి పలికిస్తే అది టామ్టామ్ కాదు, అడ్వర్టైజ్మెంట్, పబ్లిష్. రోడ్లు ఉంటే వెళ్తాంటే బొమ్మలు చూడలేకపోతున్నాం. ఏంటి మన కళ్ళు పుచ్చేసుకున్నారు, ఏంటి మన బతకనే వాళ్ళు కదా. ఎక్కడ చూసినా బొమ్మలు ఇల్లు, ఇదే కటౌట్లు ఇంకోటి కాదు. మన కళ్ళు లాగేస్తున్నారేంటి వాళ్ళు, ఏంటి బొత్తిగా కళ్ళు మూ భీమారాన్ని ఇప్పుడు ఇక్కడ జన్నూరు వచ్చాం, కళ్ళు మూసుకుని అలా కూర్చోగలం. ఇటు చూస్తే బొమ్మలు, ఇటు చూస్తే బొమ్మలు, కళ్ళు మూసుకుని ఆయన చెప్పి కూర్చుంటాం. మన కళ్ళు వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? అది కానీ మన కళ్ళు ఏమైనా కొనుక్కున్నారు? పెద్ద పెద్ద బొమ్మలు పోనీ కళ్ళు మూసుకొద్దామంటే కళ్ళు అని చెప్పి మూసుకుని ఉంటాం. మన కళ్ళు కొనేసుకుంటున్నారు ఎప్పుడు నాకు అని చెప్పు. ఆ రేడి ఏమన్నా ఉంటే వాళ్ళు చెవులు కొనేసుకుంటున్నారు. ఏదో మంచి మాట్లాడుదామని రేడియో పెట్టుకుంటే మన చెవులు వాళ్ళు కొనేసుకుంటున్నారు. అందరూ మంచి మాటలు ఏదో చెప్తారు. మన కళ్ళు ఆడుకొని వేసుకుంటున్నారు, మన చెవులు ఆడుకొని వేసుకుంటారు, ఇంకా మనకు సాధన ఏంటి? అక్కడికి సుప్రీంకోర్టు చెప్పింది ఈ మధ్యనే, ఈ కటౌట్లు తీసేయని విగ్రహాలు తీసో పక్కన పడేయండి. అంటే వీటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు. ఈ పువ్వులు అమ్ముకున్న వాళ్ళు పళ్ళమ్ముకున్న వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి వచ్చేస్తారు. వాళ్ళ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మన భారతదేశం ఎంతలో కన్నుచూపు మేరలు అభివృద్ధిలోకి రాదు. ఇంకా క్రమశిక్షణ లేదు. అంటే కష్టపడి పనిచేసే స్వభావం లేదు, దేశభక్తి లేదు. అంటే ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది అనుకుంటారు, కానీ ఈ దేశం నాదనే భావన ఎవరికి కనపడదు. ఇల్లు నాది అనుకుంటాడు, ఆ రోడ్డు ఎవరిది అనుకుంటాడు. అంటే ఇంట్లో తుడిసిన తొక్కంతా కూడా రోడ్డు మీద పడేస్తాడు. మరి రోడ్డు ఎవరిది? మనకి మౌంట్ రోడ్డు మెడ్రాసులో బయలుదేరింది కలకత్తా. ఇది నెంబర్ ఫైవ్. ఇలా వయా విశాఖపట్నం వెళుతుంది మెడ్రాస్ మౌంట్ రోడ్డు, ఎక్కడ మెడ్రాసులో బయలుదేరింది కలకత్తా. ఇది నెంబర్ ఫైవ్. ఏదో అంటారు మీరు మెడ్రాసులో కారు కూర్చోండి, కలకత్తా దాకాదండి. ఎటు చూసినా ఆ రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన టాయిలెట్. ఇది భారతదేశం. రోడ్డు సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు. కాలాన్ని గౌరవించడమే అదా మనకు తెలియదు. అంటే రోడ్డు మీద ఎలా ప్రయాణం చేయరో మనకు తెలియదా? పోలీసులు నేర్పారా మనకి? అంచేది మహా మోదీ కంపెనీ పెద్ద వాళ్ళతో నీకు సాంగత్యం మంచిది. అంటే మహాత్ములతో యోగులతో నీకు సాంగత్యం, అవకాశం ఉన్నప్పుడు సాంగత్యం మంచిది. నీ హృదయంలో ఒక నిజం ఉంది. అంటే నీ హృదయంలో నీకు తెలుసున్నా నీకు తెలియపోయిన ఒక నిజం ఉంది. దానికి పుట్టుక లేదు, చావు లేదు, అంత మాత్రమే కాదు. నీ హృదయంలో ఉన్న నిజానికి ఈ శవానికి కొంచెం కూడా సంబంధం లేదు. అణుమాత్రం నీ తల వెంట్రుకంతా కూడా సంబంధం లేదు. నీ హృదయంలో ఒక నిజం ఉంది. అంటే ఆ నిజానికి నీ శరీరానికి ఒక కొంచెం కూడా తల వెంట్రుకంత సంబంధం లేదు. కానీ లేదంటే ఉంది. అంటే లేదా ఉంటుంది. నీకు అది అర్థం కాకపోవచ్చు, నీ మెదడు దాన్ని అందుకోలేకపోవచ్చు, నీ కళ్ళకి అది కనిపించకపోవచ్చు. పుణ్యాత్ముని సమక్షంలో, మహాత్ముని సమక్షంలో, యోగిని సమక్షంలో, అవతార పురుషుల సమక్షంలో, మహర్షుల సమక్షంలో నీకు తెలియకుండా, నీ ప్రయత్నం లేకుండా, నీ ఎఫర్ట్ లేకుండా నీ హృదయంలో ఉన్న నిజం నీకు స్ఫురిస్తుంది. అది నీకు అనుభవానికి వచ్చినప్పుడు నువ్వు అనుభవించగలవు. కానీ ఇది పుస్తకాలు చదివి ఉపన్యాసాలు ఇంతవల్ల వచ్చేది కాదు. అది నువ్వు తెలుసుకోలేవు, అది తెలియబడేది మాత్రం. నీ హృదయంలో నిజం నువ్వు తెలుసుకోలేవు, అది నీకు తెలియబడాలి. అంటే నీకు తెలియబడాలి. నువ్వు మీరు అందరూ బుద్ధిమంతులని మీరు అనుకోవచ్చు, ఆ హృదయంలో నిజం కూడా అనుకోవాలి మరి బుద్ధిమంతులను. ఎవడ బుద్ధిమంతుడంటే కర్తృత్వం లేకుండా కర్మ చేసేవాడు మాత్రమే బుద్ధిమంతుడు. కర్తృత్వం లేకుండా కర్మ చేస్తే, కర్మ చేసేటప్పుడు నువ్వు టైర్ అవ్వు, కర్మ చేసేటప్పుడు నువ్వు టైర్ అవ్వు. చేసిన వాడు చేసిన వాడితో చేసిన వాడితో సమానం కాదు. నువ్వు చేసినా చెయ్యని వాడితో సమానంగా ఉంటావు. కర్త కర్త లేకుండా కర్మ చేస్తే కర్తృత్వం లేకుండా నువ్వు చేసిన చెయ్యని వాడుతావు సమానం. ఆ కర్తృత్వం లేని కర్మ చేస్తా అంటే కొంతమంది అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారనిపిస్తుంది. మన ఐదు నిమిషాలు మాట్లాడితే ఐఎమ్ టైర్డ్ అనుకుంటాము. నువ్వు కర్మ చేసినా కర్తృత్వం లేకుండా చేస్తే నువ్వు టైర్ అవ్వు. అంటే పని కాదు, ఈ పని నేను చేస్తున్నానని భావన నేను తొందరగా ముసలర్పం తీసుకొస్తున్నా, టైర్ అయిపోతావు. హోలీకెంతలి యోగుడి చోటు సాంగత్యం మంచిదే. యోగుడి చోటి ఎంచదంటే వాళ్ళు చేసే పనిలో గడబడ ఉండదు. అంటే గడబడ ఉండదు, సౌండే ఉండదు. ఏంటి సౌండే ఉండదు, వాళ్ళు నీకేం మాటలు చెప్పరు. ఏంటి వాళ్ళు చేసే పని మౌనంగా చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు మరమ్మతున్న కార్లు లాంటి వాళ్ళు కాదు. అంటే మరమ్మతున్న కార్లు మనం నడుపుతుంటే ఎప్పుడైతేనే ఓడి ఇచ్చేస్తుంది. మంచి కండిషన్లో ఉన్న కారు కొంటే స్పీడ్గా వెళుతుంది, గోరు రాదు. అంచేది మహాత్ములు పని చేసినప్పుడు పని జరిగిపోతూ ఉంటుంది, నీకు సౌండ్ అనే పంచదు. అంటే అసలు నీకు చేసే సహకారం కూడా నీకు తెలియాలని వాళ్ళు అనుకోరు. ఏం చెప్పి జ్ఞానకీతలు లేరు. కంప్లీట్ ఐడెంటిఫికేషన్, వాడి శరీరంతో వాడికి తాదాత్వం, వాడుకున్న లోపలటువంటి వాడి హృదయంలో నిజంతో వాడికి ఐడెంటిఫికేషన్ ఏదో తాదాత్మ్యం ఎలా ఉంటుందో మొత్తం జీవకోటి పట్ల అందరి పట్ల అలాగా ఉంటుంది. వాళ్ళది నిజమైన చూపు అంటే తన హృదయంలో ఏది ఉందో అదే ఇతర హృదయాల్లో చూస్తాడు, ఇతర హృదయాల్లో ఏది ఉందో తన హృదయంలో అదే ఉందని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వన్నెస్ తెలుస్తూ ఉంటుంది. మీరు మాటల కంటే మౌనం మంచిది. అంటే మాటలు చెడ్డదన కాదు, అంటే మాటల కంటే మౌనం మంచిదని చెబుతున్నావు. నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? రంగన్ ఏమన్నాడు? మాటల కంటే మౌనం మంచిదని చెబుతున్నావు. మంచిదని చెప్పి మాటలు మాట్లాడతావేంటి నువ్వు? అయితే నీతో నాకేమైనా పని ఉందా? నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే నీతో 12 మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నావు. మా మౌనమే చనిపోయినప్పుడు నువ్వు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నావు. అయితే నీతో 12 మాట్లాడుతున్నాను. అయితే నా మనసును గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిషన్, అవుట్ ఆఫ్ లవ్. వర్షానికి తడిసి ఎండలకి ఎండి చెట్ల కింద పడుకుని దేశం అంతా బుద్ధుడు ఎందుకు తిరిగినట్ట? డాబాల్లో ఉన్న వాళ్ళందరూ సుఖపడిపోతున్నారేమన్నారు అనుకుంటారు. మీ మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు తాటాకి ఇంట్లో నా బాగానే ఉంటారు. మీరు పైగా తాటాకిళ్ళు వేసవకాలం ఏసీ కింద పని చేస్తాయి. అంటే మౌనానుకున్న శక్తి వాక్, మౌనానుకున్న శక్తి మాటకు లేదు. ఏంటంటే మౌనానుకున్న శక్తి మాటకు లేదు. మీ శరీరాలు ఎక్కడున్నా, అంటే ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అంటే ఈశ్వరుడి పట్ల, శివుడి పట్ల నీకు మానసిక అనుబంధం ఉండాలి. కైలాసంలో శివుడు ఉన్నాడు అంటే, కానీ అరుణాచలంలో శివుడు లేడు, అరుణాచలమే శివుడు. కైలాసంలో శివుడు ఉన్నాడు అంటే, కానీ అరుణాచలంలో శివుడు ఉంటాం కదా, ఆ పండే శివుడు. అది నిజమా? ఆ కొండ దేవుడు అంటావు నిజమా? నీకు నిజం కావాలా? ఈ శవ నువ్వు అనుకోవటం నిజమా? ఈ శవ నువ్వు అనుకుంటున్నావు, ఇది నిజమా? ఈ శవ నువ్వు అనుకోవటం ఎంత నిజమో, శివుడు ఆ కొండ నేను అనుకోవటం కూడా అంతే నిజం. నిజమైన అరుణాచలం నీ హృదయంలో ఉన్నావు. కొంతమంది అంటారు మా ఇంటికాడే బాగుందండి, అరుణాచలం వస్తే కొత్త వాసన వస్తున్నాయి అంటున్నారు కొంతమంది. లేనిపోయిన వాసనలు వస్తున్నాయి, ఇంటికాడే బాగుంది. ఇల్లు పదిలం, ఈ లేనిపోయిన వాసనలు వస్తున్నాయి ఏంటండి, అరుణాచలం ఇదేం గొడవ అంటున్నారు కొంతమంది. అలవాటును బట్టి వస్తున్నా వచ్చే గొడవ. అంటే వాడు ఏం చేస్తాడు అంటే, అరుణాచలం చేస్తాడు. మీ హృదయంలో ఏమున్నాయి కొన్ని మీకు తెలియదు, అంటే పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, నీ హృదయంలో ఏదైనా బలహీనత ఉంటే అది నీకు తెలియకుండా బయటకు రావటానికి వీల్లేదు. నీకు తెలియకుండా నీ హృదయంలో ఏ బర్ధన్స్ ఉంటాయి, అవి నీకు తెలియటానికి హృదయానికి కెలికి మెదడులోకి తీసుకొచ్చి నీలో ఈ బలహీనతలు ఉన్నాయని చెప్పటానికి చేసే పని అరుణాచల చేస్తున్నాడు. ఎక్స్రే లాంటిది, నీకు ఎక్స్రే చేస్తారు, ఏంటి జబ్బు ఉందో లేదని. ఉంటే డాక్టర్ మందు ఇస్తే, ఎక్స్రే మందు ఇవ్వదు. ఎక్స్రే రోగం చెబుతుంది, డాక్టర్ మందు ఇస్తాడు. ఇందుకే భగవాన్ ఏమన్నారంటే, ఎక్స్రే చేసే పని నువ్వే చేయను, డాక్టర్ చేసే పని నువ్వు చేయను, ఆ రెండు పనులు కూడా నువ్వే చేసి పెట్టమని చెప్పాడు. ఎక్స్రే చేసే పని నువ్వే చేయి, డాక్టర్ చేసే పని కూడా నువ్వే చేయి. నువ్వే చేసి దాన్ని పరిశుద్ధం చేసి, అంటే దాన్ని పరిశుద్ధం చేసి నీ స్వరూపాన్ని నాకు ఇయ్యం, నీ స్వరూపాన్ని నాకు ఇయ్యం, ఇంటికాంచి దొంగ చాటుగా తీసుకొచ్చి ఈ చదువుకునే పిల్లవాడిని, అంటే ఇంటికా నుంచి ఎవరికి తెలియకుండా దొంగ చాటుగా తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఒక్కడిని వదిలేస్తే లోకం నిన్ను నిందిస్తున్నాయి, కానీ నన్ను నిందించడం. నాకు జ్ఞానం ఇవ్వకుండా ఇక్కడ వదిలేస్తామనుకో నువ్వు, అంటే మందలోంచి బయటికి తీసుకొచ్చి ఒంటరిగా వదిలేస్తావా? సమాజంలో తిరుగుతున్నాను నేను ఒంటరిగా, నన్ను సమాజంలో తిరిగి ఆడుకుంటూ పాడుకుంటున్న పిల్లవాడిని మందలోంచి పక్కకి తప్పించి ఇక్కడ తీసుకొచ్చి ఒంటరి వాడిని చేసి వదిలేస్తావయ్యా? అప్పుడు నేను బాధపడుతున్నాను, చాలా స్ట్రగుల్లో ఉన్నాను, చాలా వేదనకు గురవుతున్నాను. ఏంటి నీ మీద నాకు ఆప్యాయత పోవటం లేదు, ఏంటి నీ మీద నాకు ప్రేమ పోవటం లేదు, నిన్ను చూడాలనే తపన కూడా పోవటం లేదు. కానీ నీ పట్ల ఉన్నటువంటి ఆప్యాయత, నీ పట్ల ఉన్నటువంటి తపన ఇది పోతేనే కానీ ఏంటి, ఈ లోకంలో ఉన్న లోకంలో లోక విషయాల మీద ఉన్న మోహం పోవటానికి ఈ మమకారాలు, ఈ జాడ్యాలు, ఈ జుట్టులు పోటానికి నువ్వు నాకు సహకరించిన మాట నిజమే, అంతవరకు నిజమే. కానీ ఇప్పుడు నీ మీద నాకు ఆప్యాయత లేదు, పోగొట్టుకోలేకపోతున్నాను. అలాగే రామకృష్ణుడు స్వామీజీని అలాగన్నవాడు ఏమన్నాడు, నీ మీద మీరు నా వంక చూస్తున్నారేంటి, ఇంకెవడో లేరు ఇక్కడ జనం చూడటానికి, నా వంక అలా చూడకండి. అంటే నీ మీద ఇష్టం పోవటం లేదు నాకు, ఏంటి చూడాలని చూడటం లేదు, ఏంటి ఇష్టాన్ని పోగొట్టుకోలేక చూస్తున్నాను. చైల్ చైల్ ఆ టాక్ నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది, ఎవడు చైల్ 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 అంటే నరేంద్ర మొట్టమొదటి వెస్టర్న్ డోర్లోంచి గదిలోకి వచ్చి కూర్చుంటాడు రామకృష్ణుడి దగ్గర, అది జన్మాంతర అనుబంధం. జన్మాంతర అనుబంధం మీరు ఎవరికైనా ఉంటే చనిపోయే వరకు ఒక రకంగానే ఉంటారు, ఒకళ్ళ పొరపాట్లు ఇంకోళ్ళు మన్నించుకుంటారు, అది పూర్వజన్మ సంబంధం ఉంటే. అలాగే పద్మపాదుడికి శంకరాచార్యుడు వాడుకోడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అదే మణికర్ణిక ఘాట్లో ఒకసారి చూసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు జీవితం పొడుగుని అలా ఉండిపోయారు. స్వామీజీ నీ పేరేం పేరైనా కూడా అడగకుండా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగకుండా, చైల్ 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 డియర్ చైల్ మై డియర్ చైల్ కమ్ 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 టు మీ, ఐ కెనాట్ లీవ్ వితౌట్ సీయింగ్ యూ, నిన్ను చూడకుండా బతకలేను, నిన్ను చూడకుండా ఉండలేను. కమ్ 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 టు మీ కమ్ టు మీ ఐ కెనాట్ లీవ్ వితౌట్ సీయింగ్ యూ అంటే మీరు ఆ మాటల్లో ఉన్న బరువు చూడండి, ఆ మాటల్లో ఉన్నటువంటి పూర్వజన్మల అనుబంధం చూడండి, అది ఏనాటి అనుబంధం చూడండి. బాయ్ 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 డియర్ బాయ్ మై డియర్ బాయ్ డియర్ బాయ్ మై డియర్ బాయ్ కమ్ 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 టు మీ కమ్ టు మీ ఐ కెనాట్ లీవ్ ఎత్తవడి సీ అది జన్మాంతరం అనే బంధం. గురువు ఇంకో రహస్యం ఉంది ఇక్కడ, గురువు శిష్యుడిని ఎన్నుకున్నాడు అనుకోండి ప్రమాదం లేదు, శిష్యుడు గురువుని ఎన్నుకుంటే ఆ గురువు సిగరెట్లు కాల్చుకుంటా అంటే ఏంటి సిగరెట్లు కాల్చుకుంటున్నాడు అనుకుంటాడు శిష్యుడు, కానీ గురువే కనుక శిష్యుడు అనుకుంటే ఆడు సిగరెట్లు కూడా శిష్యుడిగా అక్కర్లేదు. వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మా గురువు ఎవరు అక్కర్లేదు, ఏముటో అక్కర్లేదు, వాళ్ళు ఏ కులం ఏ జాతి ఏ దేశీయుడు ఎవరు మాకు అక్కర్లేదు, వాళ్ళు ఎవరో మాకు అక్కర్లేదు, వారు ఏముటో మాకు అక్కర్లేదు, వారు ఎందుకో మాకు అక్కర్లేదు, వారి దగ్గర నుంచి వచ్చే శాంతిని సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నాం, వారు ఏ కులం అయితే మాకేలా, వాళ్ళు సిగరెట్లు కాల్చుకుంటే మాకేలా. దీపం వెలుచునిస్తుంది, ఆ దీపం వెలుచునిస్తుంది, ఆ దీపం ఎక్కడ తయారైంది, మాకెందుకు ఎంజాయ్ చేస్తున్నాం లైట్ని, మాకేలా ఆడి సిగరెట్లు కాల్చుకుంటే మాకే అయితే. గురువుని గురువు కనుక శిష్యుడిని అనుకుంటే ఆ సిగరెట్లు కూడా ఈడుకుండదు, శిష్యుడి కనుక గురువుని అనుకుంటాడు సిగరెట్లు కాల్చుకుంటున్నాడు, ఇది మనసు కనిపిస్తుంది, అంటే ఇది మనసు కనిపిస్తుంది, ఇందులో తేడా ఉంది. వారు ఎవరో మాకు అక్కర్లేదు, వారు ఏ కులం వారు మాకు అక్కర్లేదు, వారు ఏమిటో అక్కర్లేదు, వారు ఎందుకు అక్కర్లేదు, వారు ఎవరో మాకు భయంటి వారు ఎవరో లేము. వారి దగ్గర నుంచి మేము శాంతిని పొందుతున్నాం, సుఖాన్ని పొందుతున్నాం, ఆనందాన్ని పొందుతున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. వారు ఎవరైతే ఎందుకు మరి బ్రాహ్మల హరియన్ల రాజుల మాకెందుకు, ఎందుకు మాకు ఈ గోళ, ఈ గోళ దేనికి? మౌనానికున్న శక్తి వాక్కు లేదు. అంచేది మీరు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా మానసిక అనుబంధం పెట్టుకోండి, ఈశ్వరుడితోటి మానసిక అనుబంధం పెట్టుకోండి. మీరు ఎవరితోటైతే, ఏ ఈశ్వరుడితోటైతే మీరు మానసిక అనుబంధం పెట్టుకున్నారు, ఆ ఈశ్వరుడు మీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ ఈశ్వరుడే మీకు అంతర్యామంగా ఈశ్వరుడిలో ఉన్నాడు. ఏంటి ఆ బయట ఉన్నవాడు నీ మనసును అంతర్ముఖం చేసి, బహిర్ముఖం అక్కడ నిన్ను కాపాడి వాడు అంతర్ముఖం చేసి, ఆ లోపల అంతర్యామి అంతర్ముఖం చేసి అంతర్యామి ఎక్కడున్నాడు, అంతర్యామి నీకు పట్టిచ్చే వరకు ఆ లోపల ఉన్న అంతర్యామి నిన్ను లాక్కుంటూ ఉంటాడు, బయట ఉన్న ఈశ్వరుడు నీ లోపల గెంటుతూ ఉంటాడు. గురువు యొక్క శరీరం పోయిన తర్వాత గురువుతో మనకు సంబంధం తెగిపోతుందా? గురువు యొక్క శరీరం చనిపోయాక గురువు యొక్క శరీరం అంటే గురువుతో సంబంధం మనకు తెగిపోతుందా? అయితే గురువు అంటే శరీరమా? గురువు యొక్క శరీరం చనిపోయాక ఆ గురువుతో మనకున్న అనుబంధం తెగిపోతుందా? అయితే గురువు అంటే శరీరమా? అంటే గురువు అయితే గురువు అంటే శరీరం అయితే అనుబంధం తెగిపోతుంది, శరీరం అయితే అనుబంధం తెగిపోతుంది. గురువు అంటే ఆ శరీరం ఖాళీ బూడిదైపోయినా, అది మాయమైపోయినా, భౌతిక జీవం మాయమైపోయినా నీకు ఆ గురువు యొక్క శరీరం మరణించిన తర్వాత కూడా నీకు ఆయన చోటు అనుబంధం నిలుస్తుంది. అనుబంధం ఆత్మసాక్షాత్కారం కలిగే కొరకు అనుగ్రహం వెంటాడుతుంది. నీకు తెలుసున్నా తెలియపోయినా అదేం ఇప్పుడు మేము భగవాన్ను వదులుకుందాం అనుకుంటున్నాం. ఏంటి భగవాన్ వదిలి ఆయన ఆయన వదిలిదలేడు. టీవీలో సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు మన గుంటి నుండి వచ్చారు, మీరు కూడా వచ్చే టీవీలో తీసుకుంటా ఉన్నారు, నేర్చుతా ఉన్నారు యాక్షన్. యాక్షన్ సీరియల్స్ టీవీ సీరియల్స్ నేర్పుతా ఉంటారు యాక్షన్. అయితే భగవాన్ ఎళ్ళనిస్తాడు మనం ఏంటి వెళ్ళినవాడు ఏం చేయాలి? పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఏంటది? పులి నోట్లో పడ్డ మాంసం మొక్క అయితే మనం విడిచిపెట్టేద్దామన్నా ఏంటి? మనం విడిచిపెట్టేద్దామన్నా ఆయన విడిచిపెట్టే మనకు అవకాశం లేదు. ఏం చేయాలి? ఆయన పట్టుకున్నాడు కాబట్టి మనం పట్టుకుంటే విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేది రాజు. ఇక్కడ సీక్రెట్ మీకు అర్థమవుతుంది లేదు ఏంటి? మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ సీక్రెట్ మీకు అర్థమవుతుంది. అంచేత గురువు నిన్ను అనుగ్రహించాలనుకున్నప్పుడు చూచి చింతించి ఎన్నే బాకీ ఏంటి పక్కం చేసి. కొంతమంది రామకృష్ణుడు టచ్ చేస్తాడు, అంటే టచ్ చేస్తాడు. ఒకసారి రామకృష్ణుడు ఆయన తలకాయ తీసి నరేంద్రుడు ఆయన చెయ్యి తీసి ఆయన కాలు తీసి నరేంద్రుడు చేతి తల మీద పెట్టాడు. ఏమయ్యా ఏమిటి ఏం చేస్తున్నావు నువ్వు? మాకు ఇంటికాడ అమ్మ ఉంది, ఇల్లు ఉంది, తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కనపడకుండా పోతున్నారు. అంటే నిర్గుణంలోకి నిరాకారంలోకి ఎంత ఎల్లగడ్డ చూస్తున్నాడు. ఈ సాకారం నీ సగుణాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అని భయం వేస్తుంది నరేంద్రుడికి. అప్పుడు ఆ కాలు తన తల మీద తీసేశాడు. సరిపోతుందని చెప్పలేదు, ప్రస్తుతానికి సరిపోతుంది. అంటే సాకారంలోంచి సగుణంలోంచి నిరాకారంలోకి నిర్గుణంలోకి వెళ్ళటానికి కొంచెం స్థాయి ఉండాలి. ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మికంగా స్థాయి ఉండాలి. ఒక మహాత్ముడి విలువ ఇంకో మహాత్ముడికి హెచ్చరిస్తుంది. ఒక ఋషి విలువ ఇంకో ఋషికి హెచ్చరిస్తుంది. ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని రవీంద్ర ట్యాగర్ చూడటానికి వచ్చాడు. చూడటానికి వస్తే గాంధీ ఇలా కౌగలించుకున్నాడు అన్న ఎవరిని? ట్యాగూర్ని. చూడటానికి వచ్చినప్పుడు ట్యాగూర్ని గాంధీ ఇలా కౌగలించుకున్నాడు. సరిపోతుంది అన్నాడు ట్యాగూర్. అంటే నువ్వు కౌగలించుకున్నావు కదా, సరిపో ఎంబ్రాస్ లాంగ్ ఎంబ్రాస్, నువ్వు కౌగలించుకున్నావు కదా సరిపోతుంది అన్నాడు. అంటే నాకు సరిపోవట్లేదు ఇంకా. మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. ఆయన ఐఏఎస్ పరీక్షలు రాసినప్పుడు ఇండియాలో 11 కింద వచ్చాడు. సరే కేంద్రం కూడా చూపించాం. సరే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమన్నా అంటే విడాక అది వీడుకోలు చెప్పినప్పుడు ఆ రోజున లక్ష్యవారం, దిస్ ఈజ్ ఎ గుడ్ థర్స్డే, ఈరోజు మంచి లక్ష్యవారం అన్నారు నన్ను. ఏంటి ఆ రోజున లక్ష్యవారం కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ థర్స్డే, ఈరోజున మంచి లక్ష్యవారం. ఏంటే మీరు నేను కలుసుకున్నాం అంటే అది మంచి లక్ష్యవారం అని అన్నాను. మంచి లక్ష్యవారం మీకా నాకా? వాళ్ళ దగ్గర మనం ఎక్కడ జరుగుతాం తెలివి చేయడం మనకంటే తెలియని వాళ్ళు. ఎస్ యూఆర్ కరెక్ట్, లక్ష్యవారం మంచి లక్ష్యవారం. ఈ మంచి లక్ష్యవారం నాకా మీకా? ఎవరికి మంచి లక్ష్యవారం? వాళ్ళు మనకు మాటల్లో జరుగుతారా? ఎవరికి మంచి లక్ష్యవారం? దిస్ ఈజ్ ఏ గుడ్ తరసలే, దిస్ నాట్ ఏ బ్యాడ్ తరసలే, దిస్ ఏ గుడ్ తరసలే. ఎవరికి మంచి లక్ష్యవారం? మీకు మంచి లక్ష్యవారం, నాకు మంచి లక్ష్యవారం. అంటే ఎందుకు చెబుతున్నానండి ఈ మాటలో? ఎంత మనుషులు ఏదో నాకు అవునచ్చి ఉంటే అది నీకు తెలియబడాలంటే ఎంత కొంత అవునచ్చు నీలో కూడా ఉండి ఉండాలి. నీలో కూడా లేకపోతే నీకు తెలియదు. నీకు లేదనుకో తెలియ ఏమీ తెలియదు. చివరికి శ్రీరాముడు వచ్చి నీ పక్కన కూర్చున్నాయని తెలియదు. ఆ దాని తాలూకు అవునచ్చు ఆ గ్రేట్నెస్ కూడా నీరు హృదయం కూడా ఎంతో కొంత లేకపోతే అక్కడ ఉన్న ఔన్నత్యం కూడా నీకేం తెలియబడదు. నీలో ఎంతో కొంత ప్యూరిఫికేషన్ లేకపోతే అక్కడ ఉన్న ప్యూరిఫికేషన్ కూడా నీకు తెలియబడదు. టైం ఎంతైంది? 9:00. 5 నిమిషాలు ముగించేద్దాం. 5 నిమిషాలు వచ్చాం. అంచేది మీకు వాసనలు బలహీనంగా ఉంటే, అలవాట్లు బలహీనంగా ఉంటే, కోరికలు బలహీనంగా ఉంటే మీరు ఎవాల్వ్డ్ సోల్స్ దగ్గర అడ్వాన్స్డ్ చోరు దగ్గర, రిఫైన్డ్ చోరు దగ్గర వాళ్ళ సమక్షంలో కొంతకాలం ఉంటే మీ వాసన అణుగుతాయి, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమయ్యి మీకు దైవ సాక్షాత్కారానికి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు పరీక్షలు రాసి వాళ్ళు చూడండి, ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి అంటారు కదా పరీక్షలు రాసే పిల్లలని. అలాగే మీకున్న బలహీనతలు, ఆ వీక్నెసెస్, అంతర్ముఖం, అవి నువ్వు కాదు, అంటే అవి తెచ్చిపెట్టుకున్న అలవాట్లు, అవి నీకు అణగాలంటే అప్పుడు నీకు అవి అణిగితేనే కానీ నీ మనసు నిర్మలం అవదు. నిర్మలమైతేనే కానీ నీకు సమాధి స్థితి కలగదు, శాంతి స్థితి కలగదు. అంచేత అది వాసన అణగటానికి, నిన్ను ఉన్నత స్థాయికి ప్రిపేర్ చేయటానికి మహాత్ముల యొక్క సమక్షానికి అవసరం ఉంది. అయితే నీకు ఏదైనా జ్ఞానం కలిగితే, అంటే నీకేమైనా అనుభవం కలిగితే, నీ హృదయంలో ఉన్న సర్వస్తు నీకేమైనా అనుభవించే అయితే, ఈ దేహం నేనంటే ఈ దేహం అనేది ఎంత సహజంగా స్ఫురిస్తుందో, నేననేటప్పటికి నీ హృదయంలో ఉన్న నిజం ఎంత సహజంగా నీకు ఒకవేళ స్ఫురిస్తూ ఉంటే, అది నీ తెలివితేటలు అనుకోవద్దు, అది గురువు సమక్షాన్ని కొన్ని పొందుతూ ఉండవు, కొన్ని అనుభవాలు పొందుతావు. ఇది ప్రజెన్స్ ఆఫ్ గురువు అంటే సనత్కుమారుడు వాళ్ళు ఏ విధంగా అయితే దక్షిణామూర్తి సమక్షంలో వాసన నణిగిపోయి పునర్జన్మలు తెచ్చే కారణాలన్నీ కూడా కాలి బూడిదైపోయి వస్తు స్వరూపంగా వ్యక్తమైందంటే అది దక్షిణామూర్తి ఔన్నత్యం, కానీ వీళ్ళు ఔన్నత్యం కాదు. నువ్వు ఏదైనా పొందితే అదేంటి, అది గురువు యొక్క దయం వల్ల మాత్రమే. అంటే సుందరమాడు మురుగునారన్నాడు, ఏమయ్యా భగవాన్ మురుగున నేను కుక్కనే మురుగునారన్నాడు. ఏమన్నాడు, నేను కుక్కనే నాలాంటి కుక్కకే నువ్వు జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ తపస్సు చేసుకున్న వాళ్ళకి, సత్పురుషులకి, సగురైన వాళ్ళకి జ్ఞానం ఇవ్వటానికి నీకు అభ్యంతరం ఏంటి? నేను కుక్కనే అంటే నాలాంటి కుక్కకే నువ్వు ఆత్మజ్ఞానం ఇచ్చినప్పుడు ఈ సత్పురుషులకి, సగురుదైన వాళ్ళకి నీకు జ్ఞానం ఇవ్వటానికి ఏమిటి అడ్డు ఏమిటి? మట్టిని బంగారం చేయగలిగిన నీకు, అంటే మట్టినే బంగారం చేయగలిగినట్టు నీకు సౌరదైన వాళ్ళకి జ్ఞానం ఇవ్వటానికి నీకున్న కష్టం ఏమిటి? మురుగునార లాంటి గొప్ప పండితులు ఆయన దాన్ని కుక్క కింద సంబోధన చేసుకున్నాడు. ఆయన్ని మురుగునార ఆయన దాన్ని కుక్క కింద ఈ చేసుకున్నాడు. ఆయన ముగించేస్తున్నాం, ఆఫరింగ్స్ పుచ్చుకోగలేదు. అన్నం తినే ముందు అటు ఇటు ఆడి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు, చింత మొదలు పెట్టాక అందరు నోరు మూసేస్తారు, చింత మొదలు పెట్టాక ఇంకా పక్క వాళ్ళతో మాట్లాడి తినేస్తూ ఉంటారు. నోటి నిండా అన్నం ముద్ద పెట్టుకుని మాట్లాడలేదా కుదురుతాయి, కుదరవు. ఇప్పుడు మాట్లాడిపోయినాయి అంటే ఇంకా తిని తినాలి. అరిటాకులో వడ్డం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అది తినటం మొదలుపెట్టాక ఆకులు అన్నం అంటే తినటం మొదలుపెట్టాక మాట్లాగిపోతే అంత మౌనం. మేము అంచేది నీకు సత్పురుషులు అంటే సత్తతోటి సంబంధం ఉన్నవాళ్ళు, సజ్జ అంటే సద్వస్తువుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఆ సద్వస్తువు పట్ల తెలుసుకోవాలనే కాంక్ష ఉన్న వాళ్ళతో వాళ్ళతో సాంగత్యం మంచిది. నదిని దాటించడానికి నాదైతే ఉండదు, అలాగే సంసార సాగరాన్ని దాటించడానికి స్వస్థంగా కూడా అటు ఉండదు. నదిని దాటడానికి నావ ఎటు ఉండదు, ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఈ స్వస్థంగం కూడా నావ లేక ఉపయోగపడుతుంది, స్వస్థంగం కూడా నావ లేక ఉపయోగపడుతుంది. స్వస్థంగం యొక్క మహిమ ఏంటే, దీని స్వస్థంగం లాంటి మహిమ, స్వస్థంగం లాంటి సత్సంగం లాంటి విశేషం, సత్సంగం తీసుకొచ్చే మనకి తీసుకొచ్చే భౌతిక ఆధ్యాత్మిక లాభాల కంటే లాభాలు ఈ సత్సంగం కంటే విలువైంది, విశేషమైంది. మూడు లోకాల్లో ఎక్కడైనా ఉందా? అని నేను చెప్పలేదు, భగవాన్ చెబుతున్నారు, నేను చెప్పలేదు, శంకరుడు చెప్పాడు. శంకరుడు అంటే ఆ శంకరాచార్యుడు. శివుడు స్థిరం, ఈ శంకరాచార్యుడు చరం. ఈ శివుడు కదలడు, ఈ శంకరాచార్యుడు కదులుతాడు. శివుడు మాట్లాడు, ఈ శంకరాచార్యుడు మాట్లాడతాడు. వాడు స్థిరం, వీడి చరం. వాడు నడవడు, వీడు నడుస్తాడు. వాడు మాట్లాడు, వీడు మాట్లాడతాడు. వాడి రిప్రజెంటేటివే వీడు, అంటే వాడి రిప్రజెంటేటివే వీడు. ఇది మూడు లోకాల్లోనూ సత్సంగం లాంటి గొప్పది ఏమీ లేదని చెప్పడానికి నేను కాదు చెబుతా అంటే శంకరాచార్య చెప్పాడు, ఆచార్య స్వాముల వారు చెప్పారు. ఏంటి ఆచార్య స్వాముల వారికి చెప్పారు అంటే, మీ హృదయంలో ఏది ఉందో అది మీకు తెలిసే వరకు, ఏంటి అది మీకు తెలిసే వరకు ఆత్మానుభవం కల బ్రహ్మానుభవం కల బ్రాహ్మీ స్థితిని పొందిన లేకపోతే సత్యాన్వేషకుడి దగ్గర నీకు బ్రాహ్మీ స్థితి పొందిన వాడు దొరకకపోతే సత్యాన్వేషకుడి యొక్క సాంగత్యం దొరికిన నీకు జిజ్ఞాస ఉంటే అటువంటి వాళ్ళు మీ పక్క ఊళ్ళోనూ ఉండక్కర్లేదు. అంటే ఎక్కడున్నా అన్వేషిస్తుండు, ఎక్కడున్నా అన్వేషిస్తుండు. సడన్గా బుద్ధుడే ఉన్నాడంటే మమ్మల్ని సత్పురుషులను అన్వేషించమంటున్నారు, మా చుట్టుపక్కల ఎక్కడ సత్పురుషులు లేరు అన్నాడు ఒకడు. అంటే బుద్ధుడు టీచ్ చేస్తంటే సత్పురుషులు మీరు మా చుట్టుపక్కల సత్పురుషులు ఎవరు లేరు, మీరు సత్పురుషులు అన్వేషించమంటున్నారని బుద్ధుడిని ఒక ప్రశ్న అడిగాడు. సరే అంటే వాళ్ళు తడుముకోకుండా చెప్తారు, ఆలోచించి చెప్తా ఉండరు, ఆలోచించి చెప్తామని చెప్పరు. మామూలుగా అది మామూలుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు సత్పురుషులు దొరక్కకపోతే అడవులు ఏనుగు లేక ఒంటరిగా బతుకుంది. ఏంటి అడవులు ఏనుగు, అడవులు ఏనుగు ఎలా బతుకుతుంది, అలా ఒంటరిగా బతుకు సత్పురుషులు దొరక్కకపోతే. అంటే నీకు హోలీ కంపెనీ దొరకనప్పుడు సాలిటరీ లైఫ్ మంచిది, ఏకాంతవాసం మంచిది. ఏకాంతవాసం మంచిది. ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండవటం అంటే మనసుని ఎండగట్టాలి. అంటే మీరు ఏమి అంటే ఉపవాసం అంటే అగ్నితోడు సంబంధం ఉన్నది ఏది తినకూడదు. ఈ రోజున ఏదైనా అత్తి పండు తినవచ్చు, యాపిల్కాయ తినవచ్చు. అంటే నిప్పుతోడు సంబంధం ఉంది ఏది తినకూడదు. అది సాంప్రదాయం. ఏంటది అది సాంప్రదాయం. ఒక శరీరానే కాదు ఈరోజున ఎండగట్టి మనస్సును కూడా ఎండగట్టాలి. అంటే అంటే విషయ చింతన మనస్సుకి విషయ చింతన లేకుండా చేసే రోజు ఇది శివరాత్రి. ముగిస్తున్నాం. మీ హృదయం ఏంటంటే నిజం మీకు అనుభవంలోకి రావాలంటే అనుభవం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ అనుభవాన్ని పొందిన వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వాళ్ళ సమక్షంలో కొంతకాలం జీవించడానికి ప్రయత్నం చేయండి. నమశివాయ, నమశివాయ, ఓం నమశివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమశివాయ. ఒక సమాచారం, రాబోయే నెల మార్చి నెల అండి, మార్చి నెల మాకు రాబోయే నెల మార్చి నెల అని తెలియటం లేదు. మార్చి నెల 5వ తేదీన, మార్చి నెల 5వ తేదీన చించినాళ్ళలో గీతా భవనంలో మార్చి నెల 5వ తేదీ చించినాళ్ళలో గీతా భవన్లో అక్కడ సత్సంగ సమావేశం ఉంది. అక్కడ చిన్న సభ, పొట్టి సభ, చిన్న సభ జరుగుతుంది 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చించినాళ్ళు. దానికి మీరు అందరూ కూడా ఆహ్వానించడం.